The Voice of India. Mind Media, The Voice of India.
Mind Media, The Voice of India. ఇది భారతీయ స్వరం.
ఇప్పుడు మీకోసం ఆర్జే వెన్నెల గారి చిత్రం భళారే విచిత్రం కార్యక్రమం జూన్ 23, 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం. జూన్ 23, 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం విన్నారు.
The views, comments and conclusions in the following program, either expressed or implied, are those of the hosts and not necessarily the beliefs of Mind Media. All the material presented by the hosts is warranted by the hosts that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the hosts may express their views, which may be slightly or extremely biased and hence listeners' discretion is advised.
మైండ్ మీడియా శ్రోతలకి శుభ స్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే వెన్నెల చిత్రం భళారే విచిత్రం కార్యక్రమానికి. సో మనము ఈ యూరోప్లో తర్వాత నేను మొన్న చెప్పిన లూర్ మ్యూజియం గురించి కానీ తర్వాత వర్సాయి యాక్చువల్గా అది ప్యాలెస్, దాని తర్వాత దాంట్లో అన్నీ పెట్టారు కాబట్టి అది మ్యూజియం అయింది. బట్ ఈ క్రమంలో అంటే ఇప్పుడు నేను వాటి గురించి చెప్పాను అని అంటే దాంట్లో సంబంధించినటువంటి కొన్ని విషయాలు చెప్పేసి ఊరుకుంటే కుదరదు కదా, దానికి సంబంధించిన హిస్టరీ తెలిసి ఉంటే ఇంకొంచెం బాగా అర్థమవుతుంది. కాబట్టి ఇందులో భాగంగా మనం ఫ్రెంచ్ రెవల్యూషన్ గురించి కొద్ది గొప్ప తెలుసుకున్నాము లాస్ట్ వీక్. ఎలా ఒక ఆకలి తలమటిస్తున్న ప్రజలు ఒక బ్యారల్ ఆఫ్ వైన్ వెళుతూ ఉంటే అది పొరపాటున పగిలితే కొండలు కొండచర్యలు బొరియల్లోకి అది పారుతూ ఉంటే ఆకలి దాహము తట్టుకోలేక జనాలు వాళ్ళ నాలుకలు కోసుకుపోతున్నా కూడా ఆ బొరియల్లోకి జొనిపి మరీ నాలుకల్ని ఎలా వాళ్ళు తాగారు, అంత కరువు ప్రాంతంలో ఉన్న రాజులు అసలు పట్టించుకోలేదు అన్న విషయం మీద మనం మాట్లాడుకున్నాం. ఇక ఆ తర్వాత విషయానికి వస్తే 1789 జూలైలో బాసిల్ కోట మీద దాడి జరిగినప్పుడు ఆ ఏదైతే ఆ దాడి ఉందో దాంట్లో 7 ఖైదీలు మాత్రమే ఉన్నారు. అయితే ఈ ఏదైతే ఇప్పుడు వీళ్ళ రాయల్ జెస్చర్స్ అట్లాంటివి ఉంటాయి కదా, సో వీళ్ళు గెలిచారు అన్నదానికి ఆ రాయల్టీకి గుర్తుగా ఇప్పటికీ ఆ బాసిల్ కోట ఉన్నది. ఆ కోట పతనం గురించి దేశమంతా తెలియంగానే పొలాల్లో పనిచేసే బానిసలు తిరగబడి ఈ జమీందారులు తర్వాత ఈ మతాధికారులు అంటే ఫస్ట్ అండ్ సెకండ్ ఎస్టేట్స్ వాళ్ళందరినీ కూడాను వాళ్ళ బిల్డింగ్స్లో నుంచి బయటకు తీసుకొచ్చేసి బిల్డింగ్స్ అన్నీ కూడా నేలమట్టం చేసేశారు, వాళ్ళ భూముల్ని ఆక్రమించారు. ప్రతి సిటీలో కూడా నేషనల్ గార్డ్ దళాలు ఏర్పడ్డాయి. ఈ నేషనల్ గార్డ్ ఏంటంటే ఈ గ్రూప్స్ అంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, ఒక గ్రూప్గా ఏర్పడి ఈ రివల్యూషన్ మొత్తాన్ని కూడాను వాళ్ళు చేతుల్లోకి తీసుకొని ఏదైనా ఫైట్ చేయాలన్నా ఏదన్నా సపోజ్ ఒక ఇన్వేషన్ ఏదైనా జరుగుతుంది అలాంటప్పుడు ఫైట్ చేయడానికి వాళ్ళు ఉపయోగించేవాళ్ళు. ప్రభుత్వానికి భయపడి ఈ ప్రజాందోళన వార్తలు అప్పటి వరకు కూడాను ఏ మీడియా కూడాను ప్రచురించేది కాదు. అంటే బయటికంటూ వచ్చి దండోరా వేయడమో లేకపోతే ఒక పేపర్లో వేయడమో అలాంటివి ఎప్పుడు చేయలేదు. వేరే ఎందుకంటే గవర్నమెంట్ కనుసరణలో నడుస్తాయి కాబట్టి, ఇప్పుడు ఈ మతాధికారులు కానీ లేకపోతే తర్వాత వచ్చిన ఈ జమీందారులు కానీ ఫస్ట్ అండ్ సెకండ్ ఎస్టేట్స్ ఆ రాజు వీళ్ళ కంట్రోల్లో కదా ఉండేది, అందుకని అన్నాళ్ళు ఎప్పుడు కూడాను వాళ్ళు ఈ వార్తల్ని ప్రచురించలేదు. ఆ పత్రికలన్నీ కూడాను ఇప్పుడు ఈ రివల్యూషన్ తర్వాత ఈ నేషనల్ గార్డ్ దళాలు కూడా ఏర్పడిన తర్వాత వీటి గురించి స్వేచ్ఛగా రాయడం మొదలుపెట్టారు. దీనివల్ల ప్రజల్లో ఇంకొంచెం కాన్ఫిడెన్స్ పెరిగింది. ఓకే, మనం ఏదైనా ఒక పని చేస్తే మనకు కొంచెం రెవల్యూషనరీగా ఏదైనా ఒక స్టెప్ తీసుకుంటే ఈవెన్ మీడియా కూడా తోడొస్తుంది అని అప్పుడు వాళ్ళకి ఒక ఎన్కరేజ్మెంట్ వచ్చింది. ఇది గమనించి మిగతా ఇప్పుడు ఆ కింగ్ కానీ తర్వాత ఈ వాళ్ళ అనుచరులు ఎవరైతే ఉంటారో ఇప్పుడు ఈ మతాధికారులు కానీ వీళ్ళందరూ కొంచెం భయపడ్డారు, నేషనల్ గార్డ్ని గుర్తించారు. కానీ కింగ్ ఏం చేశాడంటే గుర్తించినట్టే గుర్తించి ఇంకో పక్క తన రిలేటివ్స్ తర్వాత తన మిగతా అనుచరులు వీళ్ళందరూ కూడా ఈ రివల్యూషన్ని తొక్కి పెట్టడానికి ట్రై చేస్తూనే ఉన్నారు, అలా ట్రై చేసేవాళ్ళని ప్రోత్సహిస్తూనూ ఉన్నారు. ఇది గమనించిన ప్యారిస్లో ఉన్నటువంటి కొంతమంది స్త్రీలు కొందరు వర్సాయి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్యాలెస్ మీద దాడి చేసి కింగ్ని క్వీన్ని తర్వాత యువరాజుని ముగ్గురిని కూడాను బయటికి ప్యారిస్కి తీసుకొచ్చేశారు. రివల్యూషనరీ వాళ్ళది పై చేయి అయిపోవడంతో ఇప్పుడు అంతవరకు ఏంటంటే ఒక సక్సెస్ గా ఉండింది, అందరూ కలిసి కట్టుగా ఒక రకంగా ఉన్నారు. ఎప్పుడైతే రివల్యూషనిస్టులలో కూడాను ఒక సక్సెస్ వచ్చిందో, వాళ్ళలో ఏంటంటే ఒక ఇండిఫరెన్స్ వచ్చింది. వీళ్ళని ఇలా చేద్దాము, వద్దొద్దు, అలా కాదు ఇలా చేద్దాం, కొడదాము, వద్దు చంపేద్దాం డైరెక్ట్గా, ఇట్లా అనమాట. అంటే వాళ్ళలో వాళ్ళకి ఒక రకమైన ఇండిఫరెన్సెస్ వచ్చినాయి. ఎప్పుడు? ఒకసారి వీళ్ళ స్ట్రాటజీ సక్సెస్ అయిన తర్వాత. అలా ఈ ఇండిఫరెన్సెస్ వచ్చేసరికి కొంతమంది ఏమో రాజ్యాంగబద్ధంగా ఈ రాచరికం అనేది ఉండాలని కొంతమంది అన్నారు. కొంతమంది ఏమో లేదు లేదు పార్లమెంటరీ వ్యవస్థ ఉండాలి బట్ రాజుల చేతిలోనే ఉండాలి అన్నారు. వీళ్ళని మితవాదులు అన్నారు. రాజును చంపి పారేసి కంప్లీట్లీ పార్లమెంటరీ వ్యవస్థ మాత్రమే ఉండాలి అని చెప్పి అతివాదులు అన్నారు. వీళ్ళిద్దరితో ఏకీభవించని మీడియేటర్ అంటే తటస్థంగా ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు. మిరాబు అని ఒక బలమైన నాయకుడు ఉన్నాడు. అతను ఉన్నంతకాలం కూడాను ఏంటంటే మితవాదుల మాటే చెల్లింది. అతను 1791లో ఏప్రిల్లో చనిపోయాడు. అతను చనిపోయిన తర్వాత మితవాదులు కొంచెం సప్రెస్ అయిపోయి అతివాదులు కొంచెం బాగా యాక్టివ్గా ఉండి వీళ్ళని సప్రెస్ చేసేయడం, మెజారిటీలోకి రావడం ఇలాంటివన్నీ జరిగినాయి. ఈ అతివాదుల్లో జిరోండియన్స్ అనే ఒక వర్గం ఉంది, అది లీడర్షిప్ తీసుకుంది. 1793లో వీళ్ళ ఆధిపత్యాన్ని కంప్లీట్లీ అంతం ఎరాడికేట్ చేసేసి జాకోబిన్స్ అనేవాళ్ళు మళ్ళీ వాళ్ళు రూలింగ్లోకి వచ్చారు. వీళ్ళు ఎక్స్ట్రీమిస్ట్ అతివాదులే, అసలు ఎక్స్ట్రీమ్ అంటే ఎక్స్ట్రీమ్కి ఎక్స్ట్రీమ్ అనమాట. అతివాదుల్లో ఇంకా ఎక్స్ట్రీమిస్టులు వీళ్ళు. మిరాబు బతికుండగా ఒక జాతీయ సభ ఆధ్వర్యాన ఈ కొత్త రాజ్యాంగం ఏదైతే ఉందో దాన్ని తయారు చేసి 1791 అక్టోబర్ నుంచి అమలు చేశారు. అంటే రాజుని ఏదో జస్ట్ ఒక నామకే వాస్తే ఒక రాజును పెట్టి శాసనాధికారం మొత్తం కూడాను శాసనసభకు అప్పగించారు. పార్లమెంటు, దాంట్లో ఈ అప్పర్ హౌజు, లోవర్ హౌజు ఇలా అన్నమాట మొత్తం. ఎవరైతే వ్యవసాయం చేస్తారో వాళ్ళకి భూమి మీద హక్కిచ్చి ఈ మతాధికారులు, మత ఆలయాలు వాళ్ళ భూముల్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఏది ఇదంతా కూడాను మిరాబు నాయకత్వంలో. అయితే ఇట్లా ఇవన్నీ చూసి పక్కన దేశం ప్రజలు ఏమనుకుంటారు, అయ్యా బాబోయ్ వీళ్ళేంటి ఇంత మరీ ఎక్స్ట్రీమిస్ట్గా ఆలోచిస్తున్నారు, రేపు పొద్దున మన దేశాల రాజులు చక్రవర్తులు కూడాను అంటే మన దేశ ప్రజలు కూడాను ఇలాగే చేస్తే పరిస్థితి ఏంటి అన్న భయం పట్టుకుంటుంది కదా, క్వైట్ ఆబ్వియస్ అని అక్కడ పక్క రాజ్యాల్లో ఉన్న రాజులు చక్రవర్తులు ఉలిక్కిపడ్డారు. ఇప్పుడు మనం ఫ్రెంచ్ విప్లవాన్ని గనక సప్రెస్ చేయకపోతే మన దేశంలో కూడా ఇలాంటి తిరుగుబాట్లు తలెత్తుతాయి అని భయపడ్డారు. మరి అలా భయపడితే నెక్స్ట్ ఏం జరిగింది, దానికి వాళ్ళు ఏం చేశారు, అవన్నీ నేను చెప్తాను ఈ చిన్న విరామం తర్వాత.
ఆర్జే వెన్నెల గారి చిత్రం భలారే విచిత్రం కార్యక్రమంలో ఒక చిన్న విరామం, స్టే ట్యూన్.
గుళ్ళో దేవుళ్ళకిచ్చేంత మర్యాద ఇదివరలో వెండితెర నటీ నటులకు ఇచ్చేవారు. తమ నటనతో, వ్యక్తిత్వంతో జనం గుండెల్లో వెండితెర వేల్పులై వెలిగిన తారల ఆసక్తికరమైన జీవిత గాథల్ని మీ ముందుకు తెచ్చేస్తున్నాం. ప్రతి బుధవారం మధ్యాహ్నం భారత కాలమానం ప్రకారం 3:30 to 4:30 వరకు మీ ఆర్జే భావరాజు పద్మిని మీకందించే వెండితెర వేల్పులు అనే ప్రత్యేక కార్యక్రమాన్ని ఖచ్చితంగా వింటారు కదూ. మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ఫేస్బుక్ పేజ్. పుస్తకం పట్టుకుంటే నిద్ర వస్తుంది, ఒక పుస్తకం పట్టుకుంటే వచ్చే నిద్ర కూడా ఎగిరిపోతుంది. ఫేస్బుక్ గోడకి 4 లైకులు ఎనకేసుకునే ఈ ఫాస్ట్ యుగంలో ముఖం కడుక్కోకపోయినా ముఖ పుస్తకం చూడడం మాత్రం ఆపట్లేదు. ఇది వరకు వీధి అరుగు పెట్టగోడ మీద జనాలు కూడేవారు, మరి ఇప్పుడు అరుగులు అపార్ట్మెంట్లైతే ఫేస్బుక్ గోడైంది. అందుకే మా మైండ్ మీడియా కార్యక్రమాల వివరాలు, మా ఆర్కైవ్లు ఎప్పటికప్పుడు ఫేస్బుక్ వాళ్ళు తెలుసుకోవడానికి లైక్ అస్ ఆన్ facebook.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
సరదా పాటలు స్ఫూర్తిదాయకమైన పాటలు, మనసుని మురిపించే మెలోడీలు, బాధలో ఓదార్చే ట్రాజడీలు. పాట ఏదైనా మీ నోట పలికే మీకిష్టమైన పాటతో శృతి కలుపుతుంది. సింగర్ శిశిర. సింగ్ అలాంగ్ విత్ సింగర్ శిశిర. మీ మైండ్ మీడియాలో భారత కాలమానం ప్రకారం సోమవారం నుండి శుక్రవారం వరకు ప్రతిరోజు సాయంత్రం 7:30 నుంచి 8:30 వరకు ప్రసారమవుతుంది. తప్పక వింటారు కదూ మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే వెన్నెల చిత్రం భళారే విచిత్రం కార్యక్రమానికి. సో మొత్తానికి ఫ్రెంచ్ రెవల్యూషన్ ఇంత ఊపులో ఉండేసరికి పక్కనున్న రాజ్యాలన్నీ కూడా కొంచెం భయపడ్డాయి. ఏంటి రేపు పొద్దున మన పరిస్థితి ఏంటి, ఇలా అయితే గనక మన రాజ్యంలో కూడాను ఇలాంటి ఒక సమస్య రావచ్చు అని. ఇలా మొత్తానికి ఆస్తులు పోగొట్టుకున్న భూస్వాములు మతాధికారులు ఆ దేశాలకి పారిపోయి ఫ్రాన్స్ మీద, మీరు వెళ్ళి ఫ్రాన్స్ మీద దండెత్తమని చెప్పి అక్కడి కింగ్స్ని బతిమాలుకున్నారు. వీళ్ళు ఆల్రెడీ భయంలో ఉన్నారు తిరుగుబాట్లు ఇక్కడ కూడా జరుగుతాయేమో అని. వీళ్ళ ఆస్తుల మీద బిల్డింగ్స్ మీద ఇలా దండయాత్ర చేసేసరికి ఈ ఆస్తులు పోగొట్టుకున్న భూస్వాములు మతాధికారులు అందరూ కూడాను ఈ చుట్టుపక్కల దేశాలకు పారిపోయి మీరు వెళ్ళి ఫ్రాన్స్ మీద దండెత్తండి అని చెప్పి అక్కడ కింగ్స్ని బ్రతిమలాడుకున్నారు. ఫ్రాన్స్లో అధికారంలో ఉన్న జిరోండియన్స్ యుద్ధానికి ఓకే అన్నారు. 1792 ఏప్రిల్ నుంచి యుద్ధం స్టార్ట్ అయింది. ఫస్ట్ ఫేజ్లో ఫ్రెంచ్ సైన్యాలు ఓటం పాలయ్యారు. దీనికి కారణం చక్రవర్తి, అతని బంధువులు, ఆ మిగతా దేశాల్లో దక్కున్న జమీందారులు అందిస్తున్న రహస్య సమాచారమే అని ఈ రివల్యూషనిస్టులు అనుమానించారు. ఈ దశలో దార్నే పారిస్లో అడుగుపెట్టాడు. 1792 జూలైలో ఈ రాజకుటుంబీకులందరికీ కూడాను ఎటువంటి హాని జరిగినా తను పారిస్ నగరాన్ని తగలబెట్టగలను అని చెప్పి ఫ్రాన్స్ మీద దండెత్తిన ఆస్ట్రియా, ప్రష్యా, ఇంగ్లాండ్ ఈ వీళ్ళందరి ఉమ్మడి సైన్యాలకి నాయకత్వం వహిస్తున్న డ్యూక్ ఆఫ్ బ్రన్స్విక్ చేసిన ఒక ప్రకటన ప్రజలని ఇంకా రెచ్చగొట్టింది. ఆగస్టులో వాళ్ళు ఈ జాకోబిన్ల నాయకత్వంలో ఆ మొత్తం ప్యాలెస్ ఉంది కదా రాజభవనం, దాని మీద దాడి చేశారు. రాజకుటుంబం వాళ్ళు ఆ శాసనసభ ప్రాంగణంలో తలదాచుకుని మొత్తానికి ఎలాగోలాగ ప్రాణాలు కాపాడుకున్నారు. ఈ శాసనసభ వాళ్ళకి ఆశ్రయం ఇచ్చింది కానీ రాజు పదవిని, రాజ్యాంగాన్ని రద్దు చేసి దానికి ప్యారలల్గా అంటే దానికి ప్రత్యామ్నాయంగా ఏర్పాట్లు జరిగే వరకు డాంటన్ అనే అతన్ని టెంపరీ పరిపాలకుడిగా నియమించింది. ఈ డాంటన్ పాలనలో నడుస్తున్న ప్రభుత్వం ఓ పక్కేమో విదేశీ సైన్యంతో పోరాడుతోంది, ఇంకో పక్క అంతఃశత్రువులైన రాజరికపు సమర్థకులని అంటే సపోర్టర్స్ని కూడా నెమ్మదిగా నిర్మూలించడం మొదలుపెట్టింది. ఇలా నిర్మూలించడానికి వాళ్ళు వాడిన ఆయుధం ఏమిటి అంటే గిల్లెటిన్. ఎవరినైనా సరే మనము శిరచ్ఛేదమే నీకు అని ఇది అంటారు కదా రాజులు సాధారణంగా, అలా శిరచ్ఛేదం చెయ్యాలి అంటే వాళ్ళని దాని కింద పడుకోబెట్టేవాళ్ళు. తాడు లాగంగానే ఒక పదునైన బరువైన పొడుగాటి కత్తి ఒకటి పైనుంచి సరసర సరసర కిందకి పడి తలని మొండాన్ని ఒక్క క్షణంలో వేరు చేసేది. ఈ రకంగా వేలాది మందిని వాళ్ళు చంపేశారు. గిల్లెటిన్ లాంటి ఆయుధం యూరోప్లో అంతకుముందు 5 ఏళ్లుగా ఉండేది కానీ ఈ ఫ్రెంచ్ రివల్యూషన్ సమయంలో దానికి ఆ పేరు స్థిరపడింది. జోసెఫ్ గిల్లెటిన్ అనే ఒక డాక్టర్ ఈ రెవల్యూషన్ టైంలో ఎవరైనా సరే విద్రోహులు ఎవరైనా ఉంటే వాళ్ళకి మరణశిక్ష అమలు చేయడానికి ఏదో ఒక బండి చక్రానికి కట్టి చంపే క్రూరమైన పద్ధతి అస్సలు కరెక్ట్ కాదు, ఎందుకంటే చాలా సేపు వాళ్ళ పెయిన్ అనుభవించాల్సి వస్తుంది, దానికన్నా కూడా క్షణాల్లో ప్రాణం పోయే గిలెటిన్ మంచిది అని వాదించాడు. అందుకని దానికి ఆ పేరు వచ్చింది. ఇప్పుడు మనం మామూలుగా ఈ మన దేశాల్లో వాటిల్లో ఇక్కడ గిల్లెట్ అని చెప్పి బ్లేడ్ దొరుకుతుంది కదా షేవింగ్ చేసుకునే వాళ్ళ కోసం, ఆ బ్రాండ్ తోటే అమ్ముతున్నారు. ఆ గిల్లెటిన్ నుంచే వచ్చింది అది. మంచి పదునైన అనే ఒక అర్థం ఆ మీనింగ్ ఆ గిల్లెట్ అనే దానికి. ఇప్పుడు ప్రస్తుతమైతే అక్కడ ప్యారిస్లో గిల్లెటిన్ లేదు, బట్ ఒకప్పుడు అది ఉండే స్థలం ఫోటో ఉన్నది, ఇప్పటికీ నేను తీసుకుని పెట్టుకున్నాను. 1792 సెప్టెంబర్ నాటికి ఆ శాసనసభని ఈ అతివాదులైన జాకోబిన్స్ హస్తగతం చేసుకున్నారు. వాళ్ళు ఫ్రాన్స్ని రిపబ్లిక్గా ప్రకటించడంతో పాటు విచారణ ఒకటి జరిపి రాజుని, ఆయన కుటుంబ సభ్యులని, అనుచరులని అందరినీ దేశద్రోహులుగా ముద్రవేసి 1793 జాన్వరిలో 16th లూయి అండ్ అతని భార్య మేరీ ఆంటోనెట్ ఇద్దరిని కూడాను చంపేశారు. శత్రువులతో కుమ్ముక్కయ్యారు అన్న అనుమానం వస్తే చాలు గిలెటిన్ ఎక్కించేవాళ్ళు. రాజుతో కానీ జమీందార్తో కానీ చిన్నపాటి రిలేషన్ ఉన్నా వాళ్ళు వ్యక్తిగతంగా ఎలాంటి వాళ్ళు అనేది కూడా కనీసం పరిగణలోకి తీసుకోకుండా ఒక చిన్న విచారణ కూడా జరిపించకుండా ఆడవాళ్ళు, మగవాళ్ళు, పిల్లలు, వయోవృద్ధులు అసలు ఇలాంటి తేడా ఏమీ లేకుండా బ్లేడ్ ఉన్నది కాబట్టి మనం ఏమైనా చేయొచ్చు అన్న టైప్లో తలలు నరికేశారు. అలా నరకడానికి ముందు జస్ట్ ఈవెన్ ఒక చిన్న నామమాత్రపు విచారణ కూడా జరిపేవాళ్ళు కాదు. ఈ మారణకాండని విప్లవకారుల్లో ఒక వర్గమైన జిరోండియన్స్ అపోజ్ చేశారు. దాంతో జాకోబిన్స్ విప్లవ ద్రోహులు అంటూ వాళ్ళను కూడా చంపడం మొదలుపెట్టారు. దీంతో ఒళ్ళు మండిన ఒక విప్లవకారుడు జాకోబిన్ నాయకుడిని హత్య చేశాడు. ప్రతీకారంగా జాకోబిన్స్ 1793 సెప్టెంబర్ నుంచి 1794 జూలై వరకు వేల మందిని, నిరపరాధులను కూడా ఉరితీసి భయంకరమైన పాలన సాగించారు. అయితే డాంటన్ లాంటి మిగతా ఎవరైనా నాయకులు వాళ్ళు కూడాను కొంతమంది అడ్డుకున్నారు. ఫలితంగా విప్లవ నాయకులు ఒకళ్ళని ఇంకొకళ్ళు అంటే ఇప్పుడు సపోజ్ ఒకళ్ళు అటువైపు ఉన్నారు, ఇంకోళ్ళు ఇటువైపు ఉన్నారు, ఇద్దరు ఆపోజిషన్ పార్టీలు ఇద్దరు కూడాను విప్లవ నాయకులే, ఒకళ్ళనొకళ్ళు ఉరితీయించుకున్నారు. చివరికి ఎవరైతే అటు ఇటు కాకుండా తటస్థులుగా ఉన్నారో కొందరు అట్లాంటి వాళ్ళు డైరెక్టరీ పేరుతోటి పాలనలోకి వచ్చి కొంతమేరకి ఒక టైప్ ఆఫ్ సంస్కరణలు చేయగలిగారు. మిగిలిన తీవ్రవాదులు వాళ్ళకి వ్యతిరేకంగా ప్రదర్శనలు నిర్వహించేవాళ్ళు. అండ్ ఇంకో పక్క ఏంటంటే ఈ ఎంపరర్ సైడ్ ఉండేవాళ్ళు ఉంటారు కదా కొంతమంది, ఆ రాచరికవాదులు కూడా కొంచెం సౌండ్ వాళ్ళ వాదనని వినిపిస్తూ ప్రదర్శనలు చేస్తుండేవాళ్ళు. చివరికి ప్రభుత్వాదేశాల మీద నెపోలియన్ అనే ఒక బ్రిగేడియర్ ఈ అల్లరి మూకలందరినీ అదుపులోకి తీసుకొచ్చి ప్రజల ఆదరాభిమానాలు పొందాడు. నెపోలియన్ బోనపార్టీ తనే. అయితే డైరెక్టరీలో ఉన్న కొంతమంది వ్యక్తులు వాళ్లలో వాళ్లే కలహించుకుని బలహీనపడడంతో 1799లో అన్ని అధికారాలని తన చేతిలోకి తీసుకుని డైరెక్టరీని రద్దు చేశాడు. ఇంకో 5 ఏళ్లకి ఈ రిపబ్లిక్ని కూడా రద్దు చేసి తనను తాను చక్రవర్తిగా ప్రకటించుకున్నాడు. ఆ విధంగా 1789 నాటి విప్లవం 10 ఏళ్లలో విఫలమైంది. ఫ్రాన్సు మళ్లీ రాజరికంలోకి వచ్చింది. మరి నెపోలియన్ అలా వచ్చి ఇవన్నీ కంట్రోల్ చేస్తూ తనని తాను రాజుగా ప్రకటించుకుంటే ప్రజలకి కొద్దో గొప్ప తన మీద ఒక మంచి అభిప్రాయం ఉంటేనే కదా, అంత అసలు మరి అట్లాంటి ఒక మంచి అభిప్రాయం కలగడానికి కారణమేంటి? నెపోలియన్ మీద అంతటి ప్రజాదరణ ఎందుకు వచ్చింది? నేను చెప్తాను ఈ చిన్న విరామం తర్వాత.
ఆర్జే వెన్నెల గారి చిత్రం భలారే విచిత్రం కార్యక్రమంలో ఒక చిన్న విరామం. స్టే ట్యూన్.
ఢిల్లీ నుంచి గల్లీ వరకు, లష్కర్ నుండి లండన్ వరకు, ఏ సీరియస్ టాపిక్ అయినా, సరదా టాపిక్ అయినా, టాపిక్ ఏమైనా 100% ఫుల్ జోష్ ఎంటర్టైన్మెంట్ అందించడమే మా ప్రయత్నం. తప్పక వినండి. మీరు నేను ఒక షో భారత కాలమానం ప్రకారం ప్రతిరోజు ఉదయం 8 నుంచి 9 గంటల వరకు విత్ మీ ఆర్జే రజనీతో ఓన్లీ ఆన్ మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. ప్రతి గురువారం రాత్రి 7 గంటలు న్యూయార్క్ సమయానికి మైండ్ మీడియా సమర్పించు ది టెకీ టాక్. ప్రతి గురువారం టెక్నాలజీ వార్తా విశేషాలు, మొబైల్ అప్లికేషన్స్ గురించి, గేమింగ్, ఆటోమొబైల్స్ మరియు కెమెరా, వీటన్నిటిపైన ప్రతి వారం మీతో పంచుకోవడానికి వస్తున్నారు బీపీ భానుప్రకాష్ ఫ్రం వాషింగ్టన్ డీసీ, కేపీ కనకప్రసాద్ ఫ్రం ఆల్బనీ న్యూయార్క్, and VB Venkat Bhamidipati from Washington DC. Stay tuned all the time to Mind Media and Guruvaram Nadu Matram Marchipokandi Techie Talk.
పాటలతో పాటలతో తెలుగు భాషలోని తీయదనం చూపించే బాలగోకులం, చిన్నలకి సరదాల సంతోషం ఇస్తూ విజ్ఞానం అందించే జ్ఞానగోపురం. తెలుగే విరబూసే నేల పైన కథలే పలికేసి చిన్నారునైనా, మన కళలు మన కథలు మనసున్న సంగతులు సిద్ధం చేసే నవలోకం.
ప్రతి మొదటి శనివారం ఉదయం 10:30 ఈఎస్టీ ప్రకారం
బాలగోకులం, 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 మన బాలగోకులం, 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 జ్ఞానగోపురం, మన బాలగోకులం.
మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే వెన్నెల చిత్రం భళారే విచిత్రం కార్యక్రమానికి. సో నెపోలియన్ బోనపార్ట్కి అంతటి ప్రజాదరణ కలగడానికి కారణం ఏంటి అంటే, రిపబ్లిక్ గవర్నమెంట్ నడుస్తూ ఉండగా ఫ్రెంచ్ సైన్యాలు విదేశీ శక్తుల మీద ఎలాంటి విజయాలైతే సాధించారో అవన్నీ కూడాను వాళ్ళకి అంతటి ఎఫెక్షన్కి కారణమైనాయి. ఫస్ట్లో అబ్బో అసలు సూపర్ తోపు అది ఇది అని ఓ ఇదైపోయినా కూడా, తర్వాత ఫ్రెంచ్ సైన్యాలు మిగతా దేశాలు కలిసి కట్టుగా తమ మీద చేసినటువంటి దండయాత్రలని తిప్పికొట్టగలిగినాయి. అయితే సైన్యాధికారిగా పేరు తెచ్చుకున్న ఆ తర్వాత ఫ్రాన్స్ పాలకుడైన నెపోలియన్ గురించి చెప్పుకోవాల్సింది చాలా ఉంది. అతన్ని గుర్తు చేసే చిహ్నాలు ప్యారిస్లో ఎన్ని ఉన్నాయో అసలు, ఒక్కటి రెండు కాదు. అయితే అతనితో పాటు ఇంకొక పేరు కూడా ఉంది, లాజర్ హోష్ అని చెప్పి. ఏదొక సామాన్య మిలిటరీ సైనికుడిగా చేరి రెవల్యూషనరీ ఆర్మీకి జనరల్ అయ్యాడు అతను. అతని కథలో కూడా చాలా చాలా మలుపులు ఉన్నాయి. అతన్ని ఫ్రాన్స్ ప్రజలు చాలా గౌరవిస్తారు. ఈ వర్సాయి ప్యాలెస్లో అతని విగ్రహం ఉంది. ప్యారిస్ కల్లా ముఖ్యమైన కూడలి ఏంటి అని అంటే చౌరస్తా ఆర్క్ ద ట్రయంఫ్. ఈ ఆర్క్ ద ట్రయంఫ్ దగ్గర కూడా అంటే అక్కడ 12 రోడ్లు వచ్చి కలుస్తాయి. యాక్చువల్గా మామూలుగా చౌరస్తా అంటే 4 ఉంటాయి, కానీ అక్కడ 12 రోడ్లు వచ్చి కలుస్తాయి. వాటిల్లో ఒక రోడ్డుకి ఫాష్ పేరు పెడితే ఇంకో రోడ్డుకి హోష్ అని పేరు పెట్టారు. ఈ ఫాష్ అన్న పేరు మీకు గుర్తుందా, నేను లాస్ట్ వీక్ చెప్పాను. సో అప్పటిదాకా ప్యారిస్కి సంబంధించిన అందరి పేర్లు అక్కడ వచ్చినా కూడాను ఈ ఆర్క్ ద ట్రయంఫ్ దగ్గర, తర్వాతేమో ఆ గిల్లెటిన్ దగ్గర, అన్ని చోట్ల మీరు ఎక్కడ చూసుకున్నా ఎక్కువగా నెపోలియన్ పేరు, నెపోలియన్ విగ్రహాలు ఎక్కువగా కనపడుతూ ఉంటాయి మీకు. అయితే ఆ వెర్సాయ్ ప్యాలెస్లో కూడాను చాలా చాలా మంది చక్రవర్తుల విగ్రహాలు అవి ఇవి ఉన్నాయి. నెపోలియన్ కథ చెప్పుకునేటప్పుడు ప్యారిస్లో చాలా స్థలాల గురించి మనం ఈజీగా చెప్పడం అంటే ఎన్నిసార్లు మాట్లాడుకున్నా అతని గురించి వస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఒక్కసారి ఇంగ్లాండ్ గురించి కూడా మనం కొంచెం తెలుసుకుంటే, అసలు ఎట్లా అంటే వీళ్ళకి పక్క రాజ్యమే కాబట్టి వీళ్ళకి వాళ్ళకి ఉన్నటువంటి డిస్క్రిపెన్సీస్ ఏంటి, సిమిలారిటీస్ ఏంటి, ఇవన్నీ కూడా తెలుస్తాయి. ఇంగ్లాండ్ విషయానికి వస్తే కింగ్ ఆర్థర్ కథ గురించి, నైట్ల గురించి మనం చాలాసార్లు విన్నాం కదా. నైట్ అంటే రాత్రి కాదు, KNIGHT. నాకు అసలు చెస్లో నైట్ అన్న పదం విని ఇదేంటబ్బా అనుకున్నాను నా చిన్నప్పుడు, ఎప్పుడు ఫస్ట్ సెకండ్ క్లాసుల్లో. ఆ తర్వాత తెలిసింది ఓకే అని. ఆర్థర్ కథకి ఒక హిస్టారిక్ ప్రామినెన్స్ అంటే ఒక ఇక్కడి నుంచి ఇక్కడి వరకు జరిగింది అన్న ఒక ఆధారం అయితే లేదు. బట్ ఏంటంటే మన మొన్నటి వరకు మనం చెప్పుకున్నాం కదా భట్టి విక్రమార్క, ఆ కథల్లాగే చాలా ఈ ఫోక్ టైల్స్లో వాటిల్లో చాలా పాపులర్. అతనితో పాటు 12 మంది నైట్స్ ఉండేవాళ్ళు, అందరూ కలిసి రౌండ్ టేబుల్ దగ్గర ఒక ఈక్వల్ ప్రామినెన్స్ తోటి కూర్చుని మాట్లాడుకునేవాళ్ళు. ఏదో వీళ్ళు తక్కువ వాళ్ళు ఎక్కువ అన్నట్టు కాకుండా. ఆర్థర్ కథలో ఒక మంచి అడ్వెంచర్ ఉంటుంది, ఒక డ్రామా ఉంటుంది, రెవెంజ్ ఉంటుంది, రొమాన్స్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. అందుకే ఆర్థర్ ఆధారంగా చాలా చాలా నవలలు సినిమాలు వచ్చినాయి. అయితే ఈ నైట్స్ ఆఫ్ ది రౌండ్ టేబుల్ అదేదో ఒక మూవీ ఉండాలండి, నైట్స్ ఆఫ్ ది రౌండ్ టేబుల్ కింగ్ ఆర్థర్ అని ఒక మూవీ ఉంది 2016. నైట్హుడ్ అంటే ఒక రాజభక్తి ప్రదర్శించినటువంటి మంచి కరేజియస్ పర్సన్, ఆర్ ఒక రాజు పదవి ఇస్తారు కదా మామూలుగా అట్లా ఇచ్చే వాళ్ళల్లో ఏంటంటే మంచి కరేజియస్గా ఉండి అసలు ఒక ఇది కదా పర్ఫెక్ట్ రాజభక్తి అంటే, అసలు ఏది ఏమైనా సరే ఇంకా వీడు మన కోసమే ప్రాణాలు అర్పించేటంతటి ఒక ఉదాత్తమైన మనిషి అని అనుకునేవాళ్ళు. వాళ్ళని అప్పటి నుంచి పేరుకి ముందు సర్ అనే ఒక బిరుదుని చేర్చి, ఒక గౌరవ వాచకాన్ని చేర్చి మరీ పిలిచేవాళ్ళు. నైట్లకి మంచి శూరత్వంతో పాటు కొంచెం ఏమంటారు దాన్ని, ఉదాత్త స్వభావము, ఔదార్యము, ఒక డిసిప్లినరీ లైఫ్, తర్వాత అమ్మాయిల పట్ల అంటే స్త్రీలు ఎవరైనా సరే స్త్రీల పట్ల, పిల్లల పట్ల, ముసలి వాళ్ళ పట్ల, కొంచెం శక్తి లేని బలహీనుల పట్ల, వీళ్ళందరి పట్ల ఒక రకమైన షివల్రీ కలిగి ఉండాలి వాళ్ళు. ఏదో ఊరికినా ఎవరిని పడితే వాళ్ళని అసలు నిరంకుశంగా ఏదో కొట్టేయడాలు అలాంటివి చేయకుండా మంచి షివల్రీ క్వాలిటీస్ ఉండాలి. అటువంటి వాళ్ళకి రాజులు కొంత భూమిని ఒక ప్రైజ్గా, ఒక ఇనాంగా ఇచ్చేవాళ్ళు అన్నమాట. వాళ్ళు దాని మీద ఆదాయాన్ని అనుభవిస్తూ రాజుకు అవసరమైనప్పుడు సైనిక సహాయం చేసేవాళ్ళు. లేటెస్ట్గా అంటే ఇప్పుడున్నటువంటి మోడర్న్ ఎరాలో కూడా నైట్హుడ్, రాణి చేత సర్ బిరుదు ప్రదానాలు కొనసాగుతున్నాయి. ఎటొచ్చి ఇప్పటి వాళ్ళు గుర్రాలెక్కి యుద్ధాలు చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళ వాళ్ళ ఫీల్డ్స్లో వాళ్ళు గనక యునీక్గా ఉంటే, ఆ రంగాల్లో వాళ్ళకి ప్రావీణ్యం ఉంటే గనక ఈ సర్ అనే బిరుదు ఇస్తున్నారు. అందుకే సార్ సివి రామన్ అని మనకి ఇవన్నీ కూడా ఇలాగే వచ్చినాయన్నమాట. ఎటొచ్చి ఇప్పటి దీంట్లో ఏంటంటే మిడిల్ అంటే కొంచెం ఈ మెడివియల్ ఇరాలో అప్పటి నైట్స్ని ఆధారం చేసుకుని చాలా చాలా కథలు ఉన్నాయి. కింగ్ ఆర్థర్ కథ చెప్పాలంటే శాక్సన్స్తో అతను చేసిన పోరాటాల ప్రస్తావన వస్తుంది. మరి శాక్సన్స్ గురించి, అంతకుముందు పాలించిన రోమన్స్ గురించి కొంచెం చెప్పాలి కదా, అప్పుడే మనకి ఈ వీళ్ళతో చేసిన ఫైట్ సంగతి మనకు తెలుస్తుంది. ఇదంతా కూడా ఏంటంటే క్రైస్ట్ టైం నుంచి కూడా రికార్డ్ అయిన చరిత్ర చెప్తుంది. క్రీస్తు పూర్వం 325లో బ్రిటన్ గురించి గ్రీక్ నావికుడు పైథియస్ రాసిన సమాచారంతో చరిత్ర మొదలవుతుంది. మరి అంతకుముందు నుంచి బ్రిటన్లో ఉన్న వాళ్ళకి అదేంటి, అసలు ఆ దేశానికి బ్రిటన్ అనే పేరు ఎలా వచ్చింది అనే దానికి ఒక స్టోరీ చెప్తారు. అదేంటంటే చెప్తాను ఈ చిన్న విరామం తర్వాత.
ఆర్జే వెన్నెల గారి చిత్రం భలారే విచిత్రం కార్యక్రమంలో ఒక చిన్న విరామం. స్టే ట్యూన్.
హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ యువర్ రనీనా రెడ్డి అండ్ యువర్ లిస్నింగ్ టు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
కళకు నిజమైన బహుమానం అభిమానుల ప్రోత్సాహం. మరి మమ్మల్ని ఇంతగా ప్రోత్సహిస్తున్న ప్రియమైన మీతో మీ ఆరోగ్యం, ఆనందం, స్ఫూర్తిదాయకమైన అంశాలు, ప్రముఖుల సందేశాలతో పాటు ఒక మంచి మాటను కూడా పంచుకునేందుకు వచ్చేస్తుంది మీ ఆర్జే భార్గవి. మనసు విప్పి మాట్లాడేందుకు ప్రియమైన మీకు స్వాగతం.
అందరికి నమస్కారం, నేను మీ శ్రీరామచంద్ర. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మన భారత ప్రజలు సుఖశాంతులతో, సామరస్యంతో జీవిస్తూ కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోతున్నారంటే అందుకు కారణం ఎవరు? సరిహద్దుల్ని ప్రాణాలకు తెగించి మరీ కాపలా కాసే మన వీర సైనికులు. భరతమాత సేవలో వీర మరణం పొందిన అమర జవాన్ల గాథల్ని జై జవాన్ కార్యక్రమంలో మీకోసం అందిస్తున్నాం. భారత కాలమానం ప్రకారం ప్రతి మంగళవారం మధ్యాహ్నం 3:30 to 4:30 వరకు మీ ఆర్జే భావరాజు పద్మిని మీకందించే ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని తప్పక వింటారు కదూ. మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ట్విట్టర్ తోకలేని పిట్ట 90 ఆమడలే వెళ్తుంది, కానీ ఈ నీలం పిట్ట ట్విట్టర్ ప్రపంచాన్నే చుట్టి వస్తుంది. ఒక సెన్సేషన్ క్రియేట్ చేయాలన్నా, ట్రెండింగ్ టాపిక్ అవ్వాలన్నా ట్విట్టర్ ని మించిన సాధనం ఏముంది? మైండ్ మీడియా టాక్ షోస్ కూడా ట్రెండీగా అందరినీ అలరిస్తున్నాయి. మరి వాటిని మిస్ అయితే అన్న బాధే అక్కర్లేదు, ఎందుకంటే ఇప్పుడు మైండ్ మీడియా ఇస్ ఆన్ ట్విట్టర్. మీకు మరింత సమాచారం అందించే అవకాశం మాకివ్వండి. ఫాలో అస్ ఆన్ twitter.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే వెన్నెల చిత్రం భళారే విచిత్రం కార్యక్రమానికి. సో బ్రిటన్ దేశానికి అసలు ఆ పేరు పెట్టినవాడు బ్రూటస్, సీజర్ హత్య చేసినవాడు రోమన్ బ్రూటస్, అయితే ఇతను ట్రోజన్ బ్రూటస్. ఇతడి తండ్రి ఈనియస్ అనే అతను, తను ట్రాయ్ వీరుడు. ఇలియడ్ అనే గ్రీకు పురాణ గాథలో ట్రాయ్ నగరానికి పాలకుడి కొడుకు గ్రీస్లో ఒక దేశపు రాజు భార్యను ఎత్తుకొచ్చాడు తన కోసం అని చెప్పి. గ్రీస్లో ఉన్న మిగతా రాజులందరూ కలిసి ట్రాయ్ మీద దండెత్తి ఆ నగరాన్ని నాశనం చేశారు. ట్రాయ్ రాజుకి వరసకి సోదరుడికి వీనస్ అనే దేవతకి పుట్టినవాడే ఈనియస్ అనే అతను. అతడు యుద్ధంలో బతికి పొరుగుదేశపు రాజు ఆశ్రయం పొందాడు. అతడి తరఫున అతని శత్రువైన ఇటలీ రాజును ఓడించి అతని కూతుర్ని పెళ్లి చేసుకుని ఇటలీకి రాజయ్యాడు. రోమ్ నగర స్థాపకులైన రోములస్ సోదరులు అతని రాజవంశీయులే. కొంతకాలానికి ఈనియస్ భార్య గర్భం దాల్చింది. ఎవరు పుడతారో చెప్పండి అని చెప్పి జోసులను అడిగితే కొడుకు పుడతాడు అని, అతను తల్లి చావుకి తండ్రి చావుకి కారకుడవుతాడు అని చెప్పారు. అతను చెప్పినట్టుగానే కొడుకు పుట్టాడు. ప్రసవంలోనే తల్లి చనిపోయింది. ఆయా అతనికి బ్రూటస్ అని పేరు పెట్టింది. అతనికి 15 సంవత్సరాల వయసు ఉండగా తండ్రితో పాటు వేటకెళ్ళాడు. జింకలను వేటాడుతూ పొరపాటునేసిన బాణం అతని తండ్రి ఈనియస్కి తగిలి చచ్చిపోయాడు. దాంతో మిగతా దాయాదులు ఉంటారు కదా, వాళ్ళందరూ బ్రూటస్ని దేశంలో నుంచి వెళ్ళగొట్టారు. అతడు అలా అలా తిరుగుతూ తిరుగుతూ గ్రీస్కి చేరాడు. ట్రాయ్ యుద్ధంలో పాల్గొన్న మహావీరుడు ఎకిలీస్ కుమారుడు ఓడిపోయిన ట్రాయ్ రాజు కుమారుల్లో ఒకడిని బందీగా పట్టుకుని రాజైన పాండ్రసస్ దగ్గరికి తీసుకొచ్చి అక్కడ బానిసగా ఉంచాడు. తన బంధువు బందీగా ఉన్న దుస్థితి చూసి బ్రూటస్ పాండ్రసస్తో బాగా ఫైట్ చేసి అతన్ని గెలిపించాడు. అతన్ని గెలిచాడు మొత్తానికి, సారీ. అప్పుడు పాండ్రసస్ తన రాజ్యంలో 3వ వంతుతో పాటు తన కూతుర్ని కూడా ఇచ్చి పెళ్లి చేశాడు. మావగారు ఇచ్చిన డబ్బులు, భార్య ఇవన్నీ చక్కగా బాగున్నాయని చెప్పి అందరూ, అంటే వాళ్ళ మిగతా అనుయాయులు సపోర్టర్స్ వాళ్ళందరినీ తీసుకుని పడవలెక్కి వెళుతున్న బ్రూటస్కి ఒక దీవిలో డయానా ఆలయం కనపడింది. జోస్యం చెప్పించుకుంటే ఆ దేవత, నువ్వు గాల్ దేశం ఉత్తరం వైపుకెళ్ళు, అక్కడికి వెళ్ళి రెండో ట్రాయ్ నగరాన్ని నిర్మించు. అది ట్రాయ్లాగే మంచి ఐశ్వర్యంతో వర్ధిల్లుతుంది, ఎప్పటికీ నాశనం అనేది అవ్వదు అని అశరీరవాణిగా వినిపించింది, ఆకాశవాణిలాగా. అతడు తన ప్రయాణాన్ని ఉత్తర దిశగా సాగిస్తూ ఉంటే దారిలో కోరనియస్ అనే ఒక మంచి బలమైన వాడు కనపడ్డాడు. ఇద్దరూ కలిసి సాహసాలు చేసుకుంటూ ముందుకు సాగారు. వాళ్లకి జైంట్స్ కొందరి ఆధీనంలో ఉన్న అల్బియాన్ అనే ఒక పెద్ద దీవి, ప్రస్తుతం అది బ్రిటన్లో ఉంది. ఎంతటి ఆ ఐలాండ్లో ఉన్న వాళ్ళందరూ ఎంత జైంట్ పర్సనాలిటీ, అంటే నిజంగా జైంట్స్ అన్న పేరుకి పర్ఫెక్ట్గా, అంటే వాళ్ళని ఆ పర్సనాలిటీ చూసే పెట్టారు. అంత అసలు మంచి, ఎలా అంటే మహాకాయులు అంటారు చూసారా, ఆ టైప్ అన్నమాట. అలాంటి వాళ్ళు తారసిల్లారు. వాళ్ళని ఓడించి ఆ దీవిని వీళ్ళిద్దరూ పంచుకున్నారు. కోరినియస్ తన భాగానికి వచ్చిన ఈ ఆగ్నేయ బ్రిటన్ ప్రాంతానికి తన పేర కోరినియా అని పేరు పెట్టుకున్నాడు. అది ఇప్పటి కార్నివాల్. దానికి పై భాగం బ్రూటస్కి చక్కగా దానికి తన పేరు బ్రిటన్ అని పెట్టాడు. థేమ్స్ నదీ తీరంలో ఒక నగరాన్ని కట్టి దానికి న్యూ ట్రాయ్ అని అర్థం వచ్చేట్లు పెట్టాడు. ట్రాయియా నోవా అని పేరు పెడితే కొంతకాలానికి అది జనం నోట్లో పడి ట్రినోవాంటం అయిపోయింది. ఆ తర్వాతి కాలంలో రాజ్యానికి వచ్చిన లడ్ అనే అతను నగరానికి గోడలు కట్టి తన పేర కేయర్ లడ్ కోట అని పెట్టాడు. అదే కాలక్రమంలో కేయర్ లండైన్గా లండన్గా మారింది. ఇది అయితే దీని తర్వాత ఏం జరిగింది చెప్తాను. ఇప్పుడు ఇంకోటి, ఇదంతా ఏంటంటే ఒక హిస్టరీ, రైట్? దీనికి పెద్దగా ఆధారాలు కూడా లేవు. బ్రిటన్లో జనావాసాలు ఎప్పటి నుంచో ఉన్నమాట. అక్కడి జనం యూరోప్లో ఉన్న మిగతా ప్రాంతాల వాళ్ళతో ఈ కమర్షియల్, అంటే ఈ వాణిజ్య సంబంధాలు అంటారు కదా, ట్రేడ్కి సంబంధించింది పెట్టుకున్న మాట మాత్రం వాస్తవం. బ్రిటన్ మీద విదేశీయులు వరుసగా దండయాత్రలు చేయడం, కొందరు అక్కడే స్థిరపడడం వల్ల కొంచెం ఏమంటారంటే మిశ్రమ కల్చర్ వచ్చింది. అక్కడ స్థానికులు విదేశీయుల ఆచార వ్యవహారాలని కొంచెం పాటించడం, అనుసరించడం జరిగింది. ఇప్పుడు క్రీస్తుపూర్వం 55 ప్రాంతంలో గాలిక్ యుద్ధాల్లో భాగంగా జూలియస్ సీజర్ బ్రిటన్ మీద దండెత్తి అక్కడ సామంతరాజును నియమించి వెళ్ళాడు. ఆగస్టస్ దండెత్తుదామని అనుకుని వాయిదా వేస్తూ పోయాడు. క్రీస్తు శకం 40లో కాలిగ్యులా 2 లక్షల మందిని సేకరించాడు, కానీ దండెత్తలేదు. 3 తర్వాత పదవీభ్రష్టుడైన బ్రిటన్ రాజుని మళ్లీ సింహాసనం మీద కూర్చోబెట్టడానికి ఈ క్లాడియస్ దండెత్తి బ్రిటన్ని వాళ్ళ రోమన్ సామ్రాజ్యంలో భాగంగా చేసుకున్నారు. క్రమేపీ ఉత్తర దిశగా విస్తరిస్తూ పోయారు. కానీ స్కాట్లాండ్ పూర్తిగా వాళ్ళ ఆధీనంలోకి రాలేదు. 2nd century చక్రవర్తులు స్కాట్లాండ్ దాడులను తట్టుకోవడానికి బ్రిటన్ మధ్యలో 2 గోడలు కట్టి బ్రిటానియా సుపీరియర్, బ్రిటానియా ఇన్ఫీరియర్ అని దాన్ని డివైడ్ చేశారు. తర్వాత ఇంకొన్ని భాగాలుగా కూడా విడగొట్టారు. రోమన్ సామ్రాజ్యం బలహీనపడుతున్న టైంలో అనాగరికులైన బార్బేరియన్స్ బ్రిటన్ మీద దండెత్తి కొన్ని ప్రాంతాలు ఆక్రమించడం మొదలుపెట్టారు. 410 BC నాటికి రోమన్లు బ్రిటన్ వదిలి వెళ్ళిపోయారు. రోమన్ల కారణంగా బ్రిటన్లో వ్యవసాయం, తర్వాత ఈ సిటీ కన్స్ట్రక్షన్, ఇలాంటి ఇండస్ట్రియలైజేషన్, తర్వాత స్కల్ప్చర్స్, స్కల్ప్టింగ్ విషయాలు, ఇలాంటివన్నీ కొంచెం బాగా మెరుగుపడ్డాయి. రోమన్స్ వాళ్ళ స్నానాల కోసం కట్టిన స్విమ్మింగ్ పూల్స్ని ఇప్పటికీ చూడొచ్చు. వాటి కోసమే మైట్ బి వాళ్ళు బాత్ అనే ఒక నగరాన్ని లండన్ సమీపంలో నిర్మించారేమో, అంటే వాళ్ళని దృష్టిలో పెట్టుకునే అని కూడా అంటూ ఉంటారు. ఇంకా చాలా విషయాలున్నాయి, చెప్తాను ఈ చిన్న విరామం తర్వాత.
ఆర్జే వెన్నెల గారి చిత్రం భలారే విచిత్రం కార్యక్రమంలో ఒక చిన్న విరామం. స్టే ట్యూన్.
భారతీయ సంస్కృతిని వైభవాన్ని ప్రతిబింబించే మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం కార్యక్రమాల వివరాలు పాడ్కాస్ట్లు వినడానికి ప్రేమ ఆప్యాయతలను కలబోసే కబుర్లు, ప్రపంచంలోని నలుమూలల జరిగే చిత్రమైన విషయాలు, టెక్నాలజీతో పాటు కొత్త పుంతలు తొక్కే కొత్త కొత్త ఆవిష్కరణలు, ఒక్కటేమిటి సంప్రదాయాన్ని అధునాతన పద్ధతులలో అందరికీ చేరువ చేస్తూ అన్ని విషయాల్ని ఆమూలాగ్రం తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం. ప్రేమకు ప్రేమే సాటి, మరేది లేదు నాది కూడా. అలాంటి ప్రేమ ఏంటో తెలియాలా? ఈ ప్రపంచంలో ఎన్నో ప్రేమ కథలు, కొన్ని సఫలమైతే మరికొన్ని విఫలమయ్యాయి. అలాంటి ప్రేమ వల్లే కలిగే సంతోషాన్ని చూద్దాం, దాని వల్ల కలిగే దుఃఖాన్ని పంచుకుందాం.
ప్రియతమా నా హృదయమా, ప్రియతమా నా హృదయమా,
అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి, మన మధ్య తిరిగే సహజ పాత్రలు, మామూలు సంఘటనలు, మనసు పడే వింత యతన. జీవితంలో చివరి వరకు ఒకటిగా నడవాలనే ఆ మనసు తప్పన మనస్సున మనసై. సో ఇంకెందుకు ఆలస్యం, వెంటనే సుచారం చేయండి మనస్సున మనసై. ప్రేమతో సిరి సమర్పించువారు మై ఇండి మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం.
అగ్గగ్గగ్గగ్గగ్గో మందలించకుంటేనే పోతురు. నేను మీ ఎన్నెలమ్మని, ఇంటికాడంత మంచిదేనా? గుర్తు పట్టలే కదా అవు మల్ల. 15 ఏండ్లయింది దేశం ఇడ్సబెట్టి. ఈ 15 ఏండ్లల్లా మస్తు గమ్మత్ 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 ముచ్చట్లున్నాయి. ఇక చిన్నతన ముచ్చట్లు అంటారు, గవి లేకుండా మనం ఉంటామా? ఇక ఆ ముచ్చట్లు ఈ ముచ్చట్లు అన్ని కలిపి చెప్పుకుందారి. యాద్ మరవకుంటి నుండ్రి ఎన్నెలమ్మ ఏటకారాలు ఇంటారు కదా.
ఎన్నెలమ్మ ఏటకారాలు ప్రతి ఆదివారం 2:30 నుంచి 3:30 వరకు. ఇది మై ఇండ్ మీడియా కెనడా కెంచి నొస్తున్న భారతీయ స్వరం.
to me.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే వెన్నెల చిత్రం భళారే విచిత్రం కార్యక్రమానికి. సో మొత్తానికి అలాగా వీళ్ళు బాత్ అనే నగరాన్ని కూడా నిర్మించుకున్నారంటే వాళ్ళు ఎట్లాంటి అంటే రోమన్స్ నుంచి ఎంత ఇన్స్పైర్ అయ్యారనే విషయం తెలుస్తుంది. రోమన్స్ తర్వాత బ్రిటన్ని ఆక్రమించిన జాతుల్లో సాక్సన్స్ వీళ్ళు కూడా ముఖ్యులే. వీళ్ల ప్రభావం 5th BC నుంచి 11th వరకు ఉంది. వీళ్ళు జర్మన్ జాతికి చెందినవాళ్ళు. వాళ్ళకంటే కొంచెం ముందుగా జర్మనీ నుంచి వచ్చి బ్రిటన్లో స్థిరపడిన ఇంగ్లీష్తో కలిసి ఆంగ్లో సాక్సన్స్గా పిలువబడ్డారు. 1066 నార్మండీ పాలకుడైనటువంటి రాజైన విలియం ద కాంకరర్ చేతిలో పరాజయం పొందే వరకు వీళ్లే పరిపాలించారు. ఆ తర్వాత నుంచి నార్మన్స్ పాలకులై ఇతరులను కొంచెం కంట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ఈ సాక్సన్ నార్మన్స్ ఈ వీళ్ళిద్దరి కాంబినేషన్లోనే ఇప్పుడు ఈ ఏమంటారు మోడర్న్ ఇంగ్లీష్ జాతి ఏర్పడిందని చెప్పాలి. నార్మన్స్ రావడానికి సాక్సన్స్ వచ్చిన తర్వాత కింగ్ ఆర్థర్ కథ జరిగింది. సాక్సన్స్ చాలా దేశాల మీద దాడి చేసి మంచి గెలిచి నిలిచారు. బ్రిటన్కి ఫస్ట్లో ఈ మెర్సినరీస్ అంటారు, అంటే ఎలా చెప్తారు మెర్సినరీస్ అంటే కిరాయి సైనికులు, ఎస్ అలా చెప్పుకోవచ్చు. ఫస్ట్ బ్రిటన్కి కిరాయి సైనికుల్లాగా వచ్చారు. బ్రిటన్ అప్పుడు చాలా ప్రాంతాలుగా విడిపోయి ఒకళ్ళతో ఇంకొకళ్ళు యుద్ధాలు చేసుకుంటూ ఉండేవాళ్ళు. సాటి దేశస్థులను ఓడించడానికి ఫారినర్ సహాయం అర్థించడం అప్పటి నుంచే ఉన్నదన్నమాట. వాళ్ళ శత్రువులని కంట్రోల్ చేయడానికి బ్రిటన్ రాజులు సాక్సన్స్ భుజబలాన్ని బాగా ఉపయోగించుకుని దానికి ప్రతిఫలంగా కొంత భూమిని ఇచ్చేవాళ్ళు. వీళ్ళు రాజుకు నచ్చజెప్పి వాళ్ళ జాతి వాళ్ళని అధిక సంఖ్యలో తెచ్చుకుని అక్కడ కంప్లీట్గా సెటిల్ అయిపోయారు. కొన్నాళ్ళకి రాజు బలహీన పడ్డాక వాళ్లే రాజులయ్యారు. ఇలాంటి ఒక కథతో ఆర్థర్ కథ స్టోరీ అసలు స్టార్ట్ అవుతుంది. ఆర్థర్ కథలో ముఖ్య పాత్ర మ్యార్లిన్ అనే ఒక మంత్రగాడిది. అతను ఈ జోస్యాలు అవి చెప్తూ ఉంటాడు, శకునాలు చెప్తాడు, మందులు తయారు చేస్తాడు, మంత్రాలు చదువుతాడు. అతను ఆర్థర్ తండ్రి ఊథర్కి కూడా ముఖ్య సలహాదారుడు. ఇంగ్లీష్ సాహిత్యంలో ఇంద్రజాలికుడు ఎవరన్నా మెజిషియన్ ఎవరన్నా ఉన్నారు అంటే మెర్లిన్ పేరే చెప్తారు. పిల్లల కథల్లో మాయామంత్రం సినిమాల్లో కూడా అతని పాత్ర ఉంటుంది. మెర్లిన్ వెలుగులోకి వచ్చిన వైనం చెప్పాలి అని అంటే గనక వాటిజన్ కథతో మొదలుపెట్టాలి. ఈ వాటిజన్ బ్రిటన్ని ఏలిన చివరి తరం రోమన్ పాలకుడైన కాన్స్టంటైన్ 3 దగ్గర పనిచేసేవాడు. ఇతని సర్వీసెస్ బాగా నచ్చి అతను బ్రిటన్లో బలమైన జాతిగా ఉన్న పిక్ట్లని మొత్తానికి కంప్లీట్లీ పారదోలి ఇతనికి సింహాసనం అప్పగించాడు. వాటిజన్ పరిపాలిస్తూ ఉండగా అతనికి పిక్ట్లతో స్కాట్లాండ్ వాళ్లతో బాగా గొడవలు వస్తూ ఉండేవి. వాళ్లని కంట్రోల్ చేయడానికి ఇతను తన మామగారైన హెంగిస్ట్ అనే ఒక సాక్సన్ రాజుని జర్మనీ నుంచి సైన్యంతో పాటు పిలిపించాడు. అతను స్టార్టింగ్లో సహాయం చేసి ఆ తర్వాత శాంతి చర్చలకు వచ్చినట్టు నటించి ఇతని సేనల్ని కూడా మట్టుబెట్టి ఇతని రాజ్యం అప్పటిదాకా నిర్మించిన పటిష్టమైన కోటలు అన్నీ లాక్కున్నాడు. ప్రాణభిక్ష పెట్టి పో అన్నాడు. ఆ పరిస్థితిలో వాటిజన్ కాంబ్రియా ప్రాంతానికి వచ్చేసి తన రక్షణ కోసం ఎర్రిర్ పర్వతం మీద ఒక దృఢమైన స్థూపం కట్టాలని నిశ్చయించుకున్నాడు. అయితే ఎంత ప్రయత్నించినా కూడా దాని ఫౌండేషన్ అసలు ఏమాత్రం నిలవలేదు. అప్పుడు ఆస్థాన జ్యోతిష్కులను పిలిచి పరిష్కారం ఏంటి అని అడిగాడు. తండ్రి ఎవరో తెలియని పిల్లాడిని చంపి వాడి రక్తాన్ని పునాది రాళ్ల మీద చిలకరిస్తే అవి నిలబడతాయి అని వాళ్ళు చెప్పారు. అలాంటి పిల్లాడి కోసం వెతకమని తన అంచర్లని పంపించాడు. ఒక ఊళ్ళో ఇద్దరు పిల్లలు పోట్లాడుకుంటూ ఉంటే వాళ్లలో ఒకడు, నువ్వేంట్రా నాతో దెబ్బలాడేది, నేను రాజవంశీకుణ్ణి, నీకు మీ నాన్నెవరో కూడా తెలియదు అని తిట్టడం విడచెవిన పడింది. రాజుకి చేరేస్తే ఆయన ఆ అబ్బాయిని అతని తల్లిని తన దగ్గరికి తీసుకొచ్చాడు. చూడబోతే మీరేదో కొంచెం మంచి హై ప్రొఫైల్ ఫ్యామిలీలాగే ఉన్నావు, మీ అబ్బాయి తండ్రి ఎవరో నీకు తెలియదన్న మాట నిజమేనా అని అడిగాడు. అవును, అతనెవరో గంధర్వుడు లాంటి వాడు, ఒక్కొక్కప్పుడు కనపడతాడు, ఇంకోసారి కనబడ్డు, అప్పుడప్పుడు మనిషి రూపంలో నాతో కూర్చుని కబుర్లు చెప్తాడు, నాతో బాగా టైం స్పెండ్ చేస్తాడు. ఆ ఫలితంగానే ఇదిగో ఈ మెర్లిన్ పుట్టాడు. అతనెవరో ఊరు పేరు ఏమీ నాకు తెలియదు అన్నదామె. భూమికి చంద్రుడికి మధ్య ఉన్న అంతరాళంలో ఇలాంటి జీవులు సంచరిస్తూ ఉంటాయని, వాటిలో సగం దైవాంశ సంభూతులు సగం మానవాంశము ఉంటుందని చెప్పి నచ్చిన మనుషులతో కలిసి అసాధారణ ప్రజ్ఞావంతులు పుట్టుకకి కారణమవుతూ ఉంటుందని ఆస్థాన మాంత్రికులు రాజుకు చెప్పారు. ఈ కాన్వర్జేషన్ మొత్తం విన్న మెర్లిన్ ఇంతకీ మమ్మల్ని పిలిపించిన కారణమేంటి అని ధైర్యంగా రాజును అడిగాడు. రాజు ఉన్నదిన్నట్టు చెప్పాడు. అప్పుడు అతను, మీ జోసులను పిలిపించండి, వాళ్ళని ప్రశ్నలు అడగాలి అన్నాడు. వాళ్ళు వచ్చాక పునాదులు నిలబట్టలేదంటే ఆధారం సరిగ్గా లేదని అర్థం. స్తూపం కట్టాల్సిన ప్రదేశం కింద ఏముందో తవ్వి చూడండి అని అడిగాడు. వాళ్ళు అంటే ఫస్ట్ అడిగాడు, అసలు మీరు తవ్వి చూసారా అని. లేదు అని అన్నారు వాళ్ళు. సరే, రాజు తవ్వించి చూస్తే అక్కడ ఒక పెద్ద తటాకం లాంటిది ఉంది, ఒక సరస్సు లాంటిది, చూసారా? అది గమనించకుండా నా ఊసురు తీద్దామని, నా ప్రాణం తీసామని తీద్దామని చూశారు. ఇప్పుడు ఈ సరస్సు కింద ఏముందో చెప్పగలరా అన్నాడు మెర్లిన్. ఏమో మేము చెప్పలేమన్నారు జోసులు. బాగా డొల్లగా ఉన్న రెండు శిలలున్నాయి, వాటిల్లో నిద్రిస్తున్న రెండు రాక్షసులు ఉన్నాయి, కావాలంటే మీరు ట్రై చేసుకోండి అన్నాడు. రాజు సరస్సును ఖాళీ చేయించి శిలలు పగలగొట్టేసరికి ఆ రాక్షసులు రెండు బయటికి వచ్చి తలపడ్డాయి. ఫైట్ చేసుకుంటే తెల్ల రాకాసి ఎర్ర రాకాసిని వెంటబడి మరీ సరస్సు అంచుదాకా తరిమి తరిమి కొట్టింది. ఎర్ర రాకాసి కాసేపటికి రెస్ట్ తీసుకుని తెల్ల రాకాసి మీద మళ్ళీ తిరగబడింది. ఇది దేనికి సంకేతం అని అడిగాడు రాజు. ఎర్ర రాకాసి బ్రిటన్స్, తెల్ల రాకాసి సాక్సన్స్. సాక్సన్స్ని బ్రిటన్స్ను ఓడించి కొన్ని శతాబ్దాల పాటు పాలిస్తారు. కొంతకాలానికి వాళ్ల శక్తి చూపించి అంతిమంగా బ్రిటన్స్ విజయం సాధిస్తారు అని చెప్పాడు మెర్లిన్. రాజు నిట్టూర్చాడు. మెర్లిన్ తన ఆస్థాన ఇంద్రజాలకుడిగా అట్టు పెట్టుకున్నాడు. అతని చేత జోసియాలు అవి చెప్పించుకునేవాడు. ఇది స్థూలంగా హిస్టరీలో చెప్పేటటువంటి కథ. మరి ఇలాంటి కథలు అంటే ఆర్థర్ కథలు చాలా ఉన్నాయి, దాంట్లో ఇదొక కథ. ఇంకా బోలెడన్నున్నాయి, కానీ సమయాభావం వల్ల ఇవాళ్టికి ఇంతటితో ముగించి నెక్స్ట్ శనివారం మళ్ళీ చెప్పుకుందాం. అంతవరకు దిస్ ఇస్ ఆర్జే వెన్నెల సైనింగ్ ఆఫ్. వింటూనే ఉండండి మై ఇండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. మళ్ళీ మండే రోజు మన మామూలు విషయాలతో మీ ముందుంటాం. హ్యావ్ ఎ గ్రేట్ వీకెండ్.
ఇప్పటిదాకా మీరు ఆర్జే వెన్నెల గారి చిత్రం భళారే విచిత్రం కార్యక్రమం జూన్ 23, 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం జూన్ 23, 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం విన్నారు.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.